ജയതു ജയതു ദേവോ ദേവകീനന്ദനോയം ജയതു ജയതു കൃഷ്ണോ വൃഷ്ണിവംശ പ്രദീപഃ ജയതു ജയതു മേഘശ്യാമല കോമലാംഗോ ജയതു ജയതു പൃഥ്വീ ഭരണാശോ മുകുന്ദഃ നാരായണം നമസ്കൃത്യ നരം ചൈവ നരോത്തമം ദേവീം സരസ്വതീം വ്യാസം തതോ ജയമുദീരയേത്. ഹരി ഓം. പരമേശ്വര സ്വരൂപമായ സഭയ്ക്ക് നമസ്കാരം. మహానుభావుడు పోతనామాచ్యుల వారు కేవలం కొద్ది ఎకరాల పొలాన్ని కష్టపడి దున్నుకుని మనం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి ఆయనకి ఎదురొచ్చి ఇంటికొచ్చి కేవలం ఈ భాగవతాన్ని నువ్వు మాకు అంకితం చేసినంత మాత్రం చేత నీకు విశేషమైనటువంటి ధనరాశులు ఇస్తామని వెంటపడినటువంటి మహారాజుల్ని కూడా తృణీకరించి నా చేత పలికించిన రామచంద్రమూర్తి ఎవరున్నారో ఆ రామచంద్రమూర్తికే దీన్ని అంకితమిస్తానని అంకితమిచ్చుకున్న ఒక మహాపురుషుడి చేత రచింపబడిన భాగవతాన్ని 42 రోజుల పాటు నా చేత అందులో కొంత భాగాన్ని స్వామి ప్రవచనం చేయించాడు. నా జీవితానికి ఇంకింతకన్నా ఏం కావాలి? నేను ఒక గొప్ప సౌభాగ్యాన్ని పొందాను. కాబట్టి నేను మీ మనస్సు కష్టపెట్టాలని కాదు, లేకపోతే మీరు ఏదో నాకు ఒక వస్త్రం ఏదో ఇస్తే దాన్ని బలవంతంగా నాకు వద్దు అని అనడంలో మీ మనస్సు ఖేద పెట్టాలన్నది నా భావన కాదు. కానీ అంతటి మహానుభావుడు, అంతటి నిస్వార్థపరుడైనటువంటి పోతనామాచ్యుల వారంటే నాకు ఎనలేని గౌరవం భక్తి ఉన్నాయి. పోతనగారి భాగవతం చెప్పినప్పుడైతే అసలు నేను యథార్థానికి 42 రోజులు నడిచి వచ్చి నడిచి వెళ్ళాలనుకున్నాను. కానీ అది ఆఫీసు, ఇల్లు, పరుగు, టైం లేకపోవడం, దీంతో కారు మీద వచ్చి కారు మీద వెళ్ళాలి పెద్ద విశేషం కాదనుకోండి. కానీ కనీసం అంతటి మహాపురుషుడి యొక్క భాగవతం ప్రవచనం చేసి దాని మీద నేను ఏమి పుచ్చుకున్నా నా మనస్సుకి కించెత్ ఇది నేను చెయ్యదగిన పనే పోతనగారి భాగవతం చెప్పి అని ఎదురు తిరుగుతున్నటువంటి సందర్భం చేత నేను ఏం వద్దన్నాను. అందుకని మీరు మనస్సు కష్టపెట్టుకోకండి, కోటేశ్వరారు ఇలా అన్నారేమిటి అని. ఒకవేళ అంతకా కాదు, నాకు కోటేశ్వరారు మేము భాగవతం విన్నాం కదా మేము ఇవ్వాలి అని కొంత కొంతమంది మనస్సులో బాగా రూఢిగా ఏమైనా మీరు అభిప్రాయం చేసుకుని ఉంటే నాదొక ప్రార్థన, ఈశ్వరుడికి ఇస్తే నాకన్నా ఎక్కువ ఇచ్చినట్టే. మీరేమి ఇవ్వాలనుకుంటున్నారో అది అయ్యప్ప స్వామి వారి హుండీలో వేసేసి. అందుకని దయచేసి ఈ ఒక్కసారికి నా మాట మన్నించవలసిందిగా మిమ్మల్ని కైమోక్షి ప్రార్థన చేస్తున్నాను. అందులో అహంకారం కానీ లేకపోతే అదేదో దానివల్ల నేను పెద్ద గొప్పవాళ్ళలాగా ఆవిష్కరించాలని కానీ నా ప్రయత్నం కాదు. పోతన గారి యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలి అని రెండు నాకు ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, మీ అందరికీ తెలిసి నేను అస్తమానం చెప్తుంటాను. స్వామి నన్ను చతుర్భుజుండి చేశాడు, ఉన్నది ఇద్దరు పిల్లలు, ఇద్దరం సంపాదిస్తున్నాం. ఏమిటి పట్టుకెళ్ళిపోతావు, ఏమిటి పట్టుకెళ్ళిపోతావు అని పురాణాల్లో చెప్పి చెప్పి నేను పట్టుకెళ్ళి ఏం దాచను. చాలు, నేను జీవించి ఉన్నంతకాలం ఆరోగ్యం నిలబడి నేను తినడానికి లోటు లేకుండా, కట్టుకోవడానికి బట్టకి లోటు లేకుండా, ఆయురారోగ్యాలతో ఉండి నా చిట్ట చివర ఊపిరి వరకు ఈశ్వరుడి గురించి నేను స్తోత్రం చేసుకోగలిగితే నా జన్మకంతకన్నా సార్థకం. హరి ఓం. భాగవత ప్రవచనానికి సంబంధించినంత వరకు కృష్ణ భగవానుడి యొక్క లీలల గురించి, కృష్ణ భగవానుడు చేసినటువంటి అనేకమైన విశేషముల గురించి మీకు చెప్పి ఉన్నాను. అందుచేత ఇవాళ నేను బలరాముడి యొక్క లీలల గురించి ఒక రెండు మాటలు చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి ఆ బలరాముడు చేసినటువంటి కొన్ని కొన్ని లీలల గురించి ఇవాళ నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. అందులో నేను స్కందము వరుస పాటించకుండా ఒక్కొక్కసారి అటు ఇటు అడుగు వేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఈ కోరిక ఎందుకు పుట్టిందంటే నిన్న దశావతారాల్లో బలరాముడిని చూసిన తర్వాత అయ్యో బలరాముడి గురించి నేను ఒక రెండు మాటలు చెప్తే బాగుండేమో అని అనిపించింది. అందుకని ఇవాళ ఆ సబ్జెక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. దుర్యోధనుడికి ఒక కుమార్తె, ఆవిడ పేరు లక్షణ. ఆ లక్షణ అనబడేటటువంటి కన్యకి ఒకనొక సమయంలో వివాహాన్ని నిర్ణయం చేశారు. నిర్ణయం చేస్తుంటే రాజుల యొక్క కుమార్తెల్ని వివాహం చేసుకోవడం అంటే ఎవరైతే వాళ్ళు వీర్యశుల్కలుగా కూడా ప్రకటిస్తూ ఉంటారో, అంటే వాళ్ళు నిర్ణయించినటువంటి ఆ పణముగా దీన్ని పెడతారో, అనగా రామచంద్రమూర్తి ఒక శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్నటువంటి రీతిలో ఒక్కొక్కసారి వీర్యశుల్కగా ప్రకటింపబడినటువంటి కన్యని రాజులు చేపడుతుంటారు. తమ యొక్క వీరత్వాన్ని ప్రకటించి కూడా ఆడపిల్లని చేపడుతుంటారు. అలా కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి సాంబుడు దుర్యోధనుడి కుమార్తె అయినటువంటి లక్షణ వివాహం జరుగుతుండగా తన వీరత్వాన్ని ప్రకటించి ఆమెని తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే దుర్యోధనుడు, మన దగ్గర ఉండేటటువంటి బలగాలు సామాన్యమైనటువంటి బలగాలు కావు కాబట్టి వెంటనే భీష్మ ద్రోణ కర్ణ కృపాచార్యుల వంటి అతిరథ మహారథులు ఉన్నటువంటి సేనా విభాగం మంది, ఇటువంటి వాళ్ళున్న చోట దుర్యోధనుడి కుమార్తె అయినటువంటి లక్షణని ఆ సాంబుడు తీసుకెళ్లడం, దాన్ని మనం ఉపేక్షించడం తగని పని కాబట్టి అందరూ సైన్యంతో వెళ్ళి ఆయన్ని ప్రతిఘటించండి అన్నాడు. ఇంతమంది సైన్యం వెళ్ళి ప్రతిఘటించినా సరే ఒక్క సాంబుడు వాళ్ళందరితో ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే, సాంబుడు వేసినటువంటి బాణముల చేత దెబ్బతిన్న కౌరవుల యొక్క శరీరములన్నీ కూడా పూచినటువంటి కింసుక వృక్షములలా కనపడ్డాయి, అంటే రక్తధారలతో తడిసిపోయి ఉన్నాయి. అటువంటి యుద్ధం చేశాడు. ఆ సాంబుణ్ణి ఓడించలేక అందరి వీరులు కలిసి ఏకకాలమునందు అభిమన్యుడి మీద దాడి చేసినట్టుగా వచ్చి సాంబుడి మీద పడ్డారు. పడి ఆయన ధనస్సు విరిచేసి, ఆయన అశ్వములను కూలత్రోసి, ఆయన సారథిని నిర్జించి, రథాన్ని పడగొట్టి సాంబుణ్ణి, సాంబుడు తీసుకుపోతున్నటువంటి కన్య అయిన లక్షణని ఇద్దరినీ బంధించి తీసుకొచ్చి దుర్యోధనుడికి అందజేశారు. ఆయన వాళ్ళిద్దరినీ ఖైదు చేశారు. ఈ వార్త ద్వారకానగరానికి చేరింది. నారద మహర్షి వెళ్ళి చెప్పారు. చెబితే వెంటనే కృష్ణ భగవానుడు సర్వసైన్యములతోటి కూడా దుర్యోధనుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బలరాముడికి కౌరవులంటే కించిత పక్షపాతం, ఎందుకంటే దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు, అందుచేత ఈ మాత్రం దానికి యుద్ధం వరకు ఎందుకు. ఇక్కడ ఉండేటటువంటి యాదవ పెద్దల్ని తీసుకుని నేను అక్కడికి వెళతాను, వెళ్ళి దుర్యోధనుడికి నాలుగు మంచి మాటలు చెప్పి ఆ లక్షణని మళ్ళీ మన కోడలుగా తీసుకొస్తాను అని చెప్పి పెద్దలతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. వెళ్ళి ఆ ఊరిలోకి ప్రవేశించకుండా ఊరికి మొగన, అంటే ఊరి యొక్క పొలిమేరలో ఉండేటటువంటి ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. చేసి ఒక చెట్టు కింద కూర్చుని తనతో వచ్చినటువంటి మహాభాగవతులైనటువంటి వారందరూ చుట్టూ పరివేష్టిస్తుంటే నక్షత్ర మండలం మధ్యలో చంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశించాడు బలరాముడు. ఆయన గురించి చెప్తూ పోతన గారు ఒక మాట అంటారు, బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు. బలరాముని యొక్క బలం అంతా ఇంతా అని చెప్పలేము, అంతటి మహాబలవంతుడు. అందుచేత ఎప్పుడైతే ఆయన వచ్చి తన దగ్గర ఉండేటటువంటి ఉద్ధవుడిని నిరంతరము కృష్ణ భగవానుడితో ఉంటాడు. భాగవతంలో అవతార పరిసమాప్తి చేసే ముందు కృష్ణ భగవానుడు ఉద్ధవుణ్ణి పిలిచి వేదాంత బోధ చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది అది. అందుకని ఆ ఉద్ధవుణ్ణి రాయబారిగా పంపారు. పంపితే ఆ ఉద్ధవుడు వెళ్ళి ఒక మాట చెప్పాడు, మీ అందరి చేత పూజింపబడవలసినటువంటి వాడైనటువంటి బలరాముడు పెద్దలైనటువంటి వారితో ఇవాళ ఈ పట్టణానికి విచ్చేసి హస్తినాపురానికి దూరంగా ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని సేవించవలసింది అని చెప్పాడు. బలరాముడు వచ్చాడని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దల్ని తీసుకుని ఉద్యానవనానికి వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, వారిని సేవించాడు. కొంత కొంతమంది యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు సేవించరా అంటే సేవిస్తారు, వాళ్ళు నమస్కారం చేయరా అంటే నమస్కారం చేస్తారు, వాళ్ళు భక్తితో ఉండరా అంటే చాలా భక్తిగా ఉంటారు, కానీ వాళ్ళ ధూర్తతనంలో మాత్రం ఇంత కూడా మార్పు ఉండదు, అంతే ధూర్తతనంతో ఉంటారు. అలాంటి వాళ్ళల్లో దుర్యోధనుడు ఒకడు. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన ప్రవర్తన. కాబట్టి అక్కడికి వచ్చి కూర్చుని బలరాముడిని పొగిడాడు. ఇంత సేవించిన తరువాత బలరాముడు అన్నాడు, నా తమ్ముడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైన సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణని చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నిగ్రహించి వాళ్ళని ఖైదు చేశావని తెలిసింది, అందుచేత నా కుమారుడు అనగా తమ్ముడు కుమారుణ్ణి కోడల్ని విడిచిపెట్టి నాతో పంపు అని అడిగాడు. అడిగితే వెంటనే దుర్యోధనుడు మాట్లాడిన మాట ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంత కొంతమంది చాలా స్నేహంగా ఉంటారు, చాలా పెద్దరికంతో పెద్దరికాన్ని గౌరవించిన వారిలే ఉంటారు, కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ ప్రవర్తన చూస్తే వీళ్ళు గౌరవంగా ప్రవర్తిస్తారనుకోవాలా లేకపోతే అసలు సహజంగా చాలా మౌఢ్యం ఉన్నవాళ్ళు అనుకోవాలా అన్నది అర్థం కాదు. ఆ దుర్యోధనుడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. అను మాటలు విని కౌరవ జననాయకుడు ఆత్మనలిగి చాలు బురే ఏమనగలదు కలగతి చక్కన కాలం తొడుగు పాదుకలు తలకెక్కెన్ అన్నాడు. ఏం చెప్పనయ్యా బలరామా, కాలగతిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది, మేమెక్కడా, యాదవులు మీరెక్కడా, పశువుల్ని తోలుకునే వాళ్ళు మీరు, మీకు రాజ్యాధికారం లేదు, మీకు మా పిల్ల కావలసి వచ్చిందా, పోన్లే గురువు కదా అని చెప్పి ఉద్యానవనానికి వచ్చి గౌరవించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చానని నాకు ఉత్తర్వు ఇస్తున్నావా? నా కూతుర్ని నీ ఇంటి కోడలి చేయినా, నీ మాటలు వింటుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? కాలగతి అంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంది, కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో, నువ్వు కోరిన కోరిక అలా ఉంది అన్నది. బలరాముణ్ణి ఉద్దేశించి ఇంత మాట అనడమే, ఈ మాట అన్నాడు అని మనము బంధువరసను మన్నించుమన్ననుక అదే రాజ్యభోగ గరిమ బొదలి వసుధ పేరు కలిగి వాసికి నిక్కుట తమకు ననుభవింప తగనియట్టి. అసలు యాదవులైనటువంటి మీకు రాజ్యాధికారం చేసేటటువంటి అధికారం లేదు యయాతి శాపం చేత, కానీ మీరు రాజులు ధరించేటటువంటి ఛత్రచామరాదులన్నీ ధరిస్తున్నారు, రాజభోగములనన్నిటినీ అనుభవిస్తున్నారు, ఇంతటి గౌరవాన్ని పొందారు. దేనివల్ల పొందారు? కృష్ణుణ్ణి చూసి కృష్ణుడని ఎవరూ గౌరవించలేదు, బలరాముణ్ణి చూసి బలరాముడని ఎవరూ గౌరవించలేదు. ఎందుకు గౌరవిస్తున్నారో తెలుసా? కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి, ఏదో దుర్యోధనుడి గురువు గారని మాతో కొంత బంధుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నారు. మమ్మల్ని బట్టి గౌరవిస్తుంటే రాను రాను ఆ గౌరవాన్ని పక్కన పెట్టి మాతోనే వియ్యం ఉండాలన్నంత కోరిక పుట్టిందే నీకు. కాబట్టి ఇది జరిగేటటువంటి పని కాదు, మీ హద్దులో మీరుండడం మంచిది అన్నాడు. ఈ మాట అనగానే అని వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అక్కడ ఉండలేదు మాట వినడానికి, అది ఆశ్చర్యం. బలరాముడు చెప్పినటువంటి జవాబు వినడానికి కూడా ఆయన లేడు. ఇంకా నీతో మాట్లాడేది ఏమిటని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దల్ని చూసి అన్నాడు, ఒంటికి మదం ఎక్కడం అనేటటువంటి దానికి ఉదాహరణ చూడాలంటే ఇదే. దుర్యోధనుడి యొక్క మాట తీరు కౌరవ పెద్దలైనటువంటి మీరు చూశారు కదా, ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగింది, ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో నేను చెప్తాను వినండని, తన వలన గౌరవం కలిగింది అనడు. పెద్దవాడైన బలరాముడి దగ్గర ఉన్న గొప్పతనం కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అంటాడు, ఏ దేవు మృత్యులై ఇంద్రాది దిక్పాలవరులు భజింతురు వరుసతోడ, ఏ దేవు మందిరం వేపారు దేవత తరుసభా విభవ సుందరత చెంది, ఏ దేవు పదయుగం వేప్రొద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మి, ఏ దేవు చారు సమిద్ధ కళాంశ సంభవులము పద్మజ భవులు నేను, అట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరిముకుందుండు పంపు సేయంగ నొప్పు ఉగ్రసేనుని రాజ్య సమగ్ర గరిమ దార ఇచ్చిన దటతలంప. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఏ కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి నరకాసురుణ్ణి వధించాలి అని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఇవాళ భూలోకంలో తిరుగుతున్నా సరే కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఏ పరమేశ్వరుని యొక్క మందిరము, ఏ కృష్ణ పరమాత్మ యొక్క భవనము, కల్పవృక్షముల యొక్క తోటయో, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కోరిక తీరకపోవడం అన్నది ఉండదో, ఏ మహాత్ముడి యొక్క కను సైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుడి యొక్క పాద యుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవంతటిది తాపత్రయపడుతుందో, నిరంతరము సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని యొక్క అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరాన్ని ఎలగలుగుతున్నాడు. అది పరమ యథార్థం. ఎందుచేత అంటే, జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు నిజంగా మధురా నగరంలోనే ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నిహతులు కావాలి, కానీ తనకుండేటటువంటి యోగశక్తి చేత, మాయాశక్తి బలం చేత ఒక ఆవు ఒక దూడకి కూడా ప్రాణనష్టం వాటిల్లకుండా సముద్ర గర్భంలో మయుడి చేత ద్వారకానగర నిర్మాణం చేయించి అక్కడికి వాళ్ళని పంపించేసి రక్షించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ వలన ద్వారకానగరమునకు మా రాజ్యమునకు ఉగ్రసేనునకు వైభవం వచ్చింది. కానీ ఇవాళ దుర్యోధనుడు అంటున్నాడు, ఆ కృష్ణుడి వలన కాదుట మాకు వైభవం, దుర్యోధనుడితో బంధుత్వం వల్ల మాకు ఇంతటి వైభవం వచ్చిందిట. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేటటువంటి వాడికి తగిన బుద్ధి చెప్పి తీరాలి. ఇటువంటి వాడికి నోటితో చెప్తే తలకెక్కదు, వీడికి ఎటువంటి చేష్టితము చెయ్యాలో ఆ చేష్టితమును చేసి చూపిస్తే వీడి తలకెక్కినటువంటి పొగరు కిందకి దిగుతుంది అని లేచి గంగానది ఒడ్డుకెళ్ళి
ఈ హస్తినాపురాన్నంతటినీ కూడా మేడలతో మిద్దెలతో ఉద్యానవనాలతో నా నాగలితో పట్టి లాగి తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తానన్నాడు. కలిపేస్తానని తన నాగలిని ఆ హస్తినాపురా నేల లోపల కంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రంలో పడవ తరంగాలకిలా పైకి తేలినట్టు ఇన్ని రాజసౌధములతో ఉద్యానవనములతో ఉండేటటువంటి హస్తినాపురం అలా పైకి లేచింది. లేచి గంగానదిలోకి లాగేస్తున్నాడు. లాగేస్తుంటే అంతఃపురం కదిలింది. ఏమైందని అడిగాడు. ఏమైంది ఏమిటి, నువ్వు అన్న మాటకి బలరాముడు నాగలికి తగిలించి హస్తినాపురాన్ని గంగలో కలుపుతున్నాడు అన్నాడు. ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని పరుగు పరుగును వచ్చాడు. మహాపురుషులు సాధారణంగా ఎలా ఉంటుందంటే తామేమి చేత కాని వారిలా, తాము ఒకరిని ఆశ్రయించవలసిన వారిలా ముందు అవతల వారికి చాలా గౌరవం ఇచ్చి చాలా పెద్దరికంతో ప్రవర్తిస్తారు. ఈ వినయం చేతకానితనం చేతకానితనం అనుకున్నారనుకోండి, ఆ చేతకానితనం అనుకున్నది ఆఖరణ ఒక్క రోజున తిరగబడింది అనుకోండి, తిరగబడి నీ హద్దేమిటో నీకు నేను చూపిస్తానన్నాడు అనుకోండి, ఆ రోజున వచ్చి పాదాక్రాంతుడవడం తప్ప వేరో మార్గం ఉండదు. ఆ స్థితి ఎవరూ తెచ్చుకోకూడదు. ఆ తెంపరితనం మంచిది కాదు. జీవితంలో మనకి లీల చూపిస్తుంది. బలరాముడు వచ్చి ఊరు బయట కూర్చున్నాడు కదా, ఉద్యానవనంలో కూర్చున్నాడు కదా, అందుకని చెప్పి మనం వెళ్ళి ఏం మాట్లాడితే మనకి చల్లదు. ఆ యాదవులు మన ఏం చేస్తారు, మనకి భీష్ముడున్నాడు ద్రోణుడున్నాడు, ఈయన బలం నమ్ముకుని యుద్ధం చేసేవాడా? ఎప్పుడు యుద్ధం చేసినా భీష్మాచార్యుల వారి మీద ద్రోణాచార్యుల వారి మీద నమ్మకమే. ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ప్రతిరోజు మహానుభావుడు భీష్మాచార్యుల వారి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగా భీష్మ పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ప్రతిరోజు నిందించేవాడు. యుద్ధం చేసి వచ్చిన తర్వాత నిన్ను నమ్ముకుని యుద్ధం చేశాను, ఎంతమందిని చంపావు, ఏం చేసావు, స్వచ్ఛంద మరణం వరం ఉంది, ఒక అర్జునుడిని చంపలేవా, ఓ ధర్మరాజుని చంపలేవా, నువ్వు పక్షపాతివి, మాతో ఉంటావు, వాళ్ళతో తిరుగుతావు, ఇన్ని మాటలు అనేవాడు. వృద్ధుడైపోయి ఇంతమందిని పెంచి పెద్ద చేసినందుకు తను తిరిగి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేక పాపం ఎంత దుఃఖపడ్డాడో భీష్మాచార్యుల వారు. అంతటి తెంపరితనం, జీవితం అంతా ఒకటే తెంపరితనం దుర్యోధనుడి. ఎప్పుడూ అవతల వారిని అధిక్షేపించి మాట్లాడటమే. ఆ మాట ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తున్నారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఈ చేసిన పని ముందే చేస్తే గొడవ వదిలిపోతుందిగా. ముందే బలరాముడికో నమస్కారం చేస్తే వదిలిపోదు. ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని ఆయన దగ్గరికి పరిగెత్తాడు. పరిగెత్తి ఇప్పుడు స్తోత్రం మొదలెట్టాడు. ఎంత చిత్రమైన స్తోత్రం, నువ్వు సృష్టికర్తవి, స్థితికర్తవి, ప్రళయకర్తవి, నువ్వు పరమాత్మవి, నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అన్నగారివి, నువ్వు అనంతుడవు, నువ్వు తలుచుకుంటే చెయ్యనిదేముంది, మా జీవితాలన్నీ పరాధీనములు నీ పాదముల దగ్గరున్నాయి. మహాత్మా మీరు కోపం తెచ్చుకుంటే ఈ బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసేయగలరు, అంతటి శక్తివంతులు, నా తప్పు మన్నించండి. పెద్దలకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పిన్నలు కోపగిస్తే పెద్దలు ఔదార్యంతో క్షమిస్తారు కదా, అందుకని నన్ను మన్నించండి అన్నప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే నాగలితో అప్పటికి పైకి తీసేస్తున్నాడు హస్తినాపురాన్ని. మహానుభావుడు పెద్దలకు ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఇదేనండి. పాలకి చల్లారే గుణం లేదనుకోండి, నీళ్లు తగిలితే పొంగిన పాలు చల్లారం అనుకోండి, అసలు ప్రపంచంలో పాలు కాచడం అనేటటువంటి ప్రక్రియ ఎంత ప్రమాదకరమైంది అయిపోతుందో మీరు ఆలోచించండి. ఈశ్వరుడు పాలని చూస్తే మీరు జీవితంలో చాలా గొప్ప లక్షణం తెలుసుకోవచ్చు. పొంగుతున్నటువంటి పాల మీద ఇన్ని నీళ్లు పట్టుకెళ్ళి ఇలా అంటే చాలు, కిందకి వెళ్ళిపోతాయి. అలాంటిది నీ కోపాన్ని నువ్వు దేనిచేత కట్టడి చేయలేకపోతే, ప్రపంచంలో ప్రతి పదార్థానికి ఒక విరుగుడు ఉంది. పాము నెమలి చేత ముక్కలైపోతోంది, ముంగిసను చూస్తే భయపడిపోతోంది, అంత పాము మణిమంత్రాదులకు కట్టుపడుతోంది. ఆఖరికి ఎందుకు పనికిరానటువంటి జీవులు కూడా ఎవరో ఒక దాన్ని చూసి తలదించుతాయి, భయపడతాయి. ప్రతి దానికి భయం ఉంది, ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుంది ప్రపంచంలో. అస్తమానం విరుగుడు లేనటువంటి మాటలు, దుర్మార్గపు బుద్ధి మనిషిని పాడు చేసేవేవంటే రెండే. మొట్టమొదట ఏ మనిషి అయినా దేనిచేత పాడైపోతాడో తెలుసా అండి, నేను మాట్లాడిన మాటలకి సాక్ష్యం లేదనుకుంటాడు. కానీ ఈశ్వరుడు ఒకడున్నాడు, వాడు సాక్షిగా చూస్తున్నాడు నీ ప్రవర్తనకి. నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నావో, ఎంతమంది చూస్తుండగా ఏం మాట్లాడుతున్నావో, ఎవరు చూడనప్పుడు ఏం మాట్లాడుతున్నావో చూసేవాడు ఓడున్నాడు. వాడి చూపు నుంచి నువ్వు తప్పుకోలేవు. వాడు ఒకనాడు కోపగిస్తాడు, వాడు కన్నెర్ర చేస్తాడు, ఆనాడు పతనం అయిపోతావు, పాడైపోతావు, దెబ్బతింటావు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. ఈశ్వరుడు లోపల ఉన్నాడు అన్న భయం నీకుంటే సత్యానికి కట్టుపడతావు. ఆ భయం పక్కన పెట్టేశారనుకోండి, పతనం వచ్చేస్తుంది. ఇది పాలంతటివి పొంగితే నీళ్లు చల్లితే చల్లారతాయి. నీ కోపాన్ని చల్లార్చుకోవడానికి కూడా ఒక విరుగుడు ఉండాలి, నీకు ఒక నియమం ఉండాలి. నేను ఎంత కోపంలో ఉన్నా నా దగ్గరికి వచ్చి ఇలా ఎవడైనా అన్నాడా, వెంటనే విడిచిపెట్టేస్తాను నా కోపాన్ని. ఏదో ఒక హద్దు ఉండాలి నీ కోపానికి. నీ కోపానికి హద్దు లేకపోతే అవతలవాడు పాడైపోవడం మాట దేవుడు ఎరుగు. ముందు పాడైపోయేది ఎవడు? క్రోధ క్రోధ కృత్కర్త విశ్వబాహుర్ మహీధర. తన కోపమితన శత్రువు తన శాంతమితనకు రక్షదయ చుట్టంబౌ తన సంతోషమి స్వర్గము అని. ఎవరి సంతోషం వారికి స్వర్గం, ఎవరి కోపం వారికి శత్రువు. ఏమైపోయింది? ఈ కోపం పడ్డాడు నా అంతటి వాడు లేడనుకుని వెనక్కి వెళ్ళాడు. ఒక్కసారి నాగలికి హస్తినాపురాన్ని గుచ్చేటప్పటికి పరిగెత్తుకొచ్చి ఇంత స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి అనేక కానుకలిచ్చి లక్షణని సాంబుణ్ణి రథమిక్కించి, మీలాంటి వియ్యాల వారు దొరకడమ్మా అదృష్టం మహానుభావ, బలరాముడితో వియ్యం అందడం అంటే మాటలా, కృష్ణ పరమాత్మతో వియ్యం అందడం అంటే మాటలా, మా జన్మలు సఫలములయ్యాయి. కృష్ణ పరమాత్మకి నేను వియ్యంకుండా అయ్యాను, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అన్నప్పుడు రథం ఎక్కి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? జీవితంలో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది, ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఎందుకని అంటే బలరాముడు ఆనాడు ఆ యుగంలో ఎత్తింది అలాగే ఉండిపోయింది. ఎందుకంటే సమస్త మానవాళికి ఒక పాఠం చెప్పడానికి. నోరు ఉంది కదా అని టెంపరీ బుద్ధితో మాట్లాడేస్తే తర్వాత దుర్యోధనుడికి భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు కాబట్టి ఎదురు నిలబడి తీసుకొచ్చారు. మహాపురుషులు ఉన్నారనుకోండి ఇంట్లో, వెనకవాడు ఆగడం చేసినా వాడు ఇలా పెట్టుకుని వచ్చాడనుకోండి చేతులు, పరమాత్మ కూడా లొంగిపోతాడు. నీకు అందుకే ఒక భాగవతులు ఇంట్లో పుట్టారనుకోండి, అందుకే 7 తరాలు అటు ఇటు చూడండి పిల్లనిచ్చేటప్పుడు అంటారు. ఎందుకు అడుగుతారో తెలుసండి ఆ మాట, 7 తరాలు అటు ఇటు చూడండి అని. 7 తరాలు అటు ఇటు చూస్తే ఆస్తి ఎంత ఉందని కోసం చూడరు. ఆయన ఒక మహాపురుషుడు అనుకోండి, ఆయన ఒక పరమ భాగవతుడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడితో జీవితాన్ని ముడిపెట్టుకోవడం అలవాటు చేసుకున్నవాడు. అటువంటి మహాపురుషుడు ఆ ఇంట్లో జన్మిస్తే ఆయన తర్వాత 3వ తరం నడుస్తోందనుకోండి, మునిమనవడు. ఇప్పుడు ఈ మునిమనవడికి పుత్రశోకం ఇవ్వవలసినటువంటి అవసరం వచ్చింది జాతకంలో. పరమాత్మ ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారట. ఇప్పుడు వీడికి పుత్రశోకం ఇస్తే వీడికి 3 తరాల పైన వాడు ఉన్నాడు, వాడు పితృలోకంలో నా 3వ తరంలో ప్రమాదం వచ్చిందని వాడు బాధపడతాడు. వాడు బాధపడడానికి వీలు లేదని వాడి కోసమని వీడిని తప్పిస్తాడు. అందుకే ఒక్క మహాపురుషుణ్ణి 7 తరాలు అటు ఇటు చూసి సంబంధం కలుపుకోండటారు. కారణం ఏంటి? ప్రహ్లాదుడు చేసినటువంటి పుణ్యానికి ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి జోలికి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు. దానం అడిగాడు తప్ప ఇలా చెయ్యి చాపి ఆయన జోలికి మాత్రం వెళ్ళలేదు. బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు, అందుకే ప్రహ్లాదుడి మొహం చూసి బాణాసురుడి జోలికి వెళ్ళలేదు. బాణాసురుణ్ణి 4 చేతులతో విడిచిపెట్టి ఎవ్వరికైనా ఇచ్చాడండి అటువంటి వరాన్ని. అంత ఔద్ధత్యాన్ని చూపిస్తే 996 చేతులు నరికేసి 4 చేతులతో వదిలిపెట్టి నీకు జరామరణములు లేవు కైలాసంలో శివుణ్ణి సేవించుకొని వదిలేశాడు. ఎందుకు వదిలేడు అంటే బాణాసురుడి పైన ఉన్న ప్రహ్లాదుడిని చూశాడు. కనీసం ఒక్కడైనా నియమంతో మాట్లాడడం, సాత్వికమైనటువంటి మాట, చక్కటి అందమైన మాట, ఇక్కడ తాను ఏది నమ్ముతున్నాడో అదే మాట్లాడగలిగినటువంటి మాట, అటువంటి మాట మాట్లాడడం. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మళ్ళీ ఉపసంహారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండడం. ఈ రెండూ లేకుండా నోరుంది కదా అని మాట్లాడేస్తుండడం, నోరుంది కదా అందుకని కష్టం వస్తే మళ్ళీ పరిగెత్తి స్తోత్రం చేసేస్తుండడం, మాట్లాడినప్పుడు శుద్ధి లేదు, స్తోత్రం చేసినప్పుడు శుద్ధి లేదు. వాడు స్తోత్రం చేశాడని మీరు నమ్మచ్చు అనుకుంటున్నారేమో, వాడిని నమ్మడానికి వీల్లేదు. వాడు ఏదో ప్రయోజనం కోసం స్తోత్రం చేస్తాడు. వాడు విమర్శించాడని మీరు బాధపడతారేమో, వాడికి కడుపు అక్కసొస్తే విమర్శిస్తాడు. వాడి విమర్శకి విలువ లేదు, వాడి స్తోత్రానికి విలువ లేదు. ఎందుకు లేదు? వాడికి ఇక్కడ శుద్ధి లేదు. ఇక్కడ శుద్ధి లేని వాడి స్తోత్రానికి కానీ, వాడి స్తుతికి కానీ, వాడి పొగడ్తకి కానీ, వాడి విమర్శక కానీ రెండింటికి విలువ లేవు. రెండూ సున్నాయి. పక్కన పెట్టేస్తారు పెద్దలు. ఎందుకు పెట్టేస్తారు? నీకు చిత్తశుద్ధి లేదు కనుక. ముందు చిత్తశుద్ధి తెచ్చుకుంటే నోటి వెంట వచ్చినటువంటి మాటకి గౌరవం ఉంటుంది. కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవడం జాగ్రత్తగా నేర్చుకో, హస్తినాపురాన్ని చూసి తెలుసుకో అని. మనకి లీల చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఇందులో ఒక మహోత్కృష్టమైనటువంటి రహస్యాన్ని, మనకందరికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని వివరణ చేశారు. ఇటువంటిదే బలరాముడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి లీల. ఎవరిని చంపేశాడో తెలుసా అండి? బలరాముడు సూతుడిని చంపేశాడు. ఎవరు సూతుడు? పురాణాలు చెప్తూ ఉంటాడు మహానుభావుడు, సత్వగుణానికి పేరిన్నిక కన్నవాడు. మీరు ఏ పురాణం చదవండి, వినాయక వ్రత కల్పం దగ్గర నుంచి ఎవరిని ఏది చదవండి, నైమిషారణ్యమునందు శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనంబు చేయుచు అని వస్తుంది. సూతుడు ఎప్పుడైనా ఎవరినో చంపేశాడనో, లేకపోతే సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మేశాడనో, సైకిల్ ఎత్తుకుపోయాడనో, అలా ఏమి ఉండవు సూతుడి మీద. సూతుడు ఎప్పుడు చెప్పినా భగవత్కథ చెప్తాడు. భగవత్కథ చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపేయడం ఏమిటి అంటే, ఇంత మహాత్ముడు కూడా ఒకనాడు కోపాన్ని నిగ్రహించుకోకపోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో చూపిస్తారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో చూడండి లీలలు. మహాపురుషులైన వారైతే దిద్దుకోగలుగుతారు, దిద్దుబాటును అడుగుతారు. దుర్యోధనులు లాంటి వాడు అడగడు. ఇంతే తేడా. వాడికి భీష్మద్రోణులు చెప్పారు హస్తినాపురం గంగలో కలుపుతున్నారు కాబట్టి వచ్చాడు, నా తప్పని వాడు రాలేదు దుర్యోధనుడు. బలరాముడు అలా కాదు, నాది తప్పు అంటాడు. అది తేడా. ఇలా ఉండడం చేత మీరు పెరుగుతారండి. చాలామంది దగ్గర నేను ఇవాళ ఒక గుణం చూస్తున్నాను. ఎస్పెషల్లీ నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు, అది సంస్కృతిలో వచ్చేస్తున్నటువంటి తేడా ఏమో నాకు తెలీదు. ఇళ్లల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే, ఒక తండ్రి తన వల్ల ఒక పొరపాటు జరిగిందనుకోండి, భార్య ఏమండి మీరు ఇలా చేశారేమి అని అడిగింది అనుకోండి, అవును నాకు తప్పే, నేను అలా అనకుండా ఉండవలసింది, నాది పొరపాటే, నేను వేరొకసారి అలా అనకుండా చూసుకుంటాను, నాది తప్పే, నేను అలా అనకుండా ఉండవలసింది అని అన్నాడు అనుకోండి, కొడుకు కూడా ఎప్పుడైనా తప్పు చేస్తే, అవును నిజమే నా తప్పే నాన్నగారు, నేను అలా చేయకుండా ఉండవలసింది, నేను ఇంకా చెయ్యను నాన్నగారు అంటారు. మీరు చూడండి, ఇంట్లో పెద్దలు ఎప్పుడూ బుకాయిస్తారు. నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన, నేను బీకామ్ చదువుకునే రోజుల్లో విశాఖపట్నంలో మా పక్క మాటలో ఒక ఆవిడ అద్దెకుండేవారు. ఆవిడ స్కూల్ టీచర్ గారు. వాళ్ళకు చిన్న పాప ఉండేది జ్యోత్స్న అని. ఇప్పుడు కృష్ణుడి వేషం వేసి తీసుకొచ్చారే అలా ఉండేది. ఆ పాప మా ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉండేది సాయంకాలం. మేము కాలేజీ నుంచి వచ్చేసాక ఆడుకుంటోంది. మా అమ్మగారు నాకు అప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు వీడు పాపం ఎంత మేధోమధనం చేశాడు అని ఓ గ్లాస్తో పాలు అక్కడ పెట్టారు. గ్లాసులో పాలు అక్కడ పెడితే అది నన్ను చూడగానే మామయ్య మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చేస్తే దానికి కాలు తగిలి ఆ పాలు పడిపోయి. పాలు పడిపోతే నేను మా అమ్మగారు వచ్చి ఎరా పాలు పడిపోయాయ్యా అన్నారు. అంటే నేను అన్నాను ఏంటి అవునమ్మ పాలు పడిపోయాయి అన్నాను. అంటే అదేంది చిన్నపిల్ల పాలు పడిపోలేదు అమ్మమ్మ గారండి, నేనే తన్నేశాను అంది. అబ్బా ఎంత తేడా ఉందిరా ఈ రెండు వాక్యాలకి అనుకున్నాను. మీరు చూడండి మనకు అబద్ధం ఎంత అలవాటు అవుతుందంటే, ఒకవేళ నా భార్య అక్కడ ఉండగా పొద్దున్నే కాఫీ ఇస్తే నేను కాఫీ గ్లాసు చూసుకోకుండా చేయి తగిలి పడిపోయింది అనుకోండి, ఏమిటండి అంది అనుకోండి, కాఫీ పడిపోయింది అంటాను. కాఫీ ఎందుకు పడిపోతుంది? కాఫీని పడగొట్టేశాను అన్నం అంటే కాఫీ పడిపోయింది. ఎఫెక్ట్ చెప్తాం, రీజన్ చెప్పాం. అంటే అబద్ధం సంస్కృతిలో అంతగా అలుముకుంది. కాఫీ నేను సరిగ్గా చూసుకోకపోవడంలో నా చేయి తగలడం వల్ల పడిపోయింది అన్నాడు అనుకోండి, వాడు లోపల సత్యానికి అలవాటు పడుతున్నాడు, నిజమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని అలాగే వస్తుంది అది, కమ్ వాట్ మే, ఏదైనా జరగచ్చు కాక. ఏమిటండి పొద్దున్నే కాఫీ పంపేశారు అని అంటే అంది, పొరపాటు కదా, అందుకని చూసుకోలేదు, నా చేయి తగిలితే కాఫీ పడిపోయింది అండం వేరు, కాఫీ పడిపోయింది అండం వేరు, రెండింటికి తేడా లేదంటే కాఫీ పడిపోయింది అండంలో కాఫీ ఎందుకు పడిపోతుంది, రోజు పడిపోతుంది. అబద్ధం అలవాటు అయిపోయింది. ఇవాళ మీరు ఈ స్థితి ఇవాళ దేశంలో మీరు చూడండి, మీరు ఎవరైనా పొరపాటు చేస్తే ఏమైనా అలా ఎందుకు చేశామని అడిగారు అనుకోండి, మీకు సాధారణంగా నిజమేనండి అది నా తప్పే నన్ను క్షమించండి అని అనరు. అలా అంటే ఆ ఇల్లు ఆ కుటుంబం గొప్ప సంస్కృతి వైపు నడుస్తున్నట్టు. అలా అనడం చేత అవతల వాడు మిమ్మల్ని చాలా వెర్రివాడి కింద చూశాడనుకోండి, చూడనివ్వండి, తప్పులేదు. కానీ నిజమేనండి, నాది పొరపాటు జరిగింది, నేను ఇంకొకసారి ఈ పొరపాటు చేయకుండా నన్ను ఈశ్వరుడు రక్షించి నా బుద్ధిని సక్రమంగా ఉంచాలి అని నేను అన్నాను అనుకోండి, నేను 10 మట్లెక్కినట్టు మీరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా. కానీ నేను అలా అనలేక బుకాయించాను అనుకోండి, బుకాయించడం అంటే సాధారణంగా ఏం చేస్తామంటే దానికి కారణాలు చెప్తాం, అని నేను చెయ్యాలని అనుకున్నాను ఏంటి, అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా అయిపోయింది, అందుకని చెప్పి అలా చేయవలసి వచ్చింది, అండ్ ఆ పరిస్థితుల్లో నువ్వున్నా అలాగే చేద్దు అంటే జరిగిన పొరపాటు పట్ల ఇక్కడ ఉంటుంది ఇది పొరపాటే అని వాక్యము చేత వాచికంగా అంగీకరించడానికి ఒప్పుకోడు. అలా అంగీకరించగలిగితే అండే ఉత్తర క్షణం ఈశ్వరుడు దాని వలన వచ్చిన పాపాన్ని తీయడానికి కావలసిన బుద్ధిని ప్రచోదనం చేస్తాడే, అప్పటికప్పుడు బుద్ధిలో ప్రచోదనం వస్తుంది, ఆ పాపం అంటకుండా ఉండడానికి కావలసిన ఫలితం. మీరు ఆ కోణంలో అవధరించండి దీన్ని. అంతేకాని ఏదో బలరాముడు ఎక్కడికో వెళ్ళాడు ఏదో చేశాడు అంటే ఎందుకంటే అది ప్రయోజనం ఏంటి? మీరు ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేయండి. భాగవతం అనేది ఇక్కడ దిద్దుకోవడానికి పనికొస్తుంది, ఇల్లు తుడుచుకునే చీపురు కాదు భాగవతం, మనసు తుడవడానికి పనికొచ్చే చీపురు. కాబట్టి నేను చీపురుతో పోల్చాను అని అనుకోకండి, అది హీనోపమానమైన ఒక మంచి పని కోసం నేను ఆ మాట చెప్పాను. కాబట్టి ఒకనొకనాడు నైమిషారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు ఆ దీర్ఘసత్రయాగం జరుగుతున్నటువంటి నైమిషారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన దగ్గర పురాణాన్ని వింటున్నారు. వింటూ ఎప్పుడైతే సూతుడు వచ్చాడు, ఆ వచ్చినటువంటి బలరాముణ్ణి చూశారో ఆ సభలో ఉన్నటువంటి వారందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం లేచి నిలబడి నమస్కారం చేయలేదు. నమస్కారం చేయకపోతే బలరాముడు సభామండపంలోంచి ఇలా ఎదురుగుండా వస్తున్నాడు. వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడగానే సూతుడంటే ఏమిటి, ఆయనకి ఏం పెద్ద ఫిక్సడ్ డిపాజిట్లను టర్మ్ డిపాజిట్ రిసీట్లు అవేమి ఉండవు, ఆయన భగవత్కథ అమ్ముకుని ఉంటాడంతే సూతుడంటే. బలరాముడు చూశాడు ఇంతమంది లేచి నిలబడ్డారు, నేను ఒక అవతార ప్రయోజనం కోసమని వచ్చినటువంటి అనంతుణ్ణి, నన్ను చూసి ఇందరు నిలబడ్డారు, ఒక్క సూతుడు మాత్రం నిలబడలేదు, అంటే వీడిని నేను గౌరవించేదేమిటి అన్న భావనలో ఉన్నాడు. కాబట్టి ఇతనికి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. దగ్గరగా వచ్చాడు, అక్కడ దర్భలున్నాయి, ఒక దర్భ ఒకటి చేత్తోకి తీసుకున్నాడు. తీసుకుని ఆ దర్భల యొక్క అంచు చాలా పదునుగా ఉంటుంది, బలరాముడి దెబ్బ అంటే మాటలు కాదు కదండి, అందుకని ఆ దర్భలు పెట్టి కంఠం మీద కొట్టాడు. కొడితే ఆ కంఠం తెగిపోయి కింద పడిపోయింది. ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు సూతుడు, పురాణ ప్రవచనం చేస్తున్నాడు ఆయన, ఆయన కంఠం తెగి కింద పడిపోయింది. సభలో హాహాకారములు చెలరేగి బలరాముడు బాధపడలేదు. ఆయన అన్నాడు, నేను వచ్చినప్పుడు ఇంతమంది లేచి నిలబడ్డారు, ఒక్కరు లేచి నిలబడిన వారు లేరు, కానీ నేను ప్రవచనం చేస్తున్నాను, నేను ఎందుకు లేవాలని సూతుడు లేవలేదు, నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన యొక్క కంఠాన్ని నరికేశాను అన్నాడు. అంటే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, ఆ వింటున్న వాళ్ళు, బలరామ నీ వలన జరగకూడనటువంటి ఘోరమైనటువంటి అపచారము జరిగింది, ఎందుచేత ఆయన లేవలేదో తెలుసా సూతుడు? సూతుడు ధర్మాధర్మ వివక్ష తెలుసున్నవాడు, మహానుభావుడు, ఏది ఎప్పుడు చెయ్యాలో సమయమెరిగి చేయడము తెలుసున్నవాడు, మనస్సు యందు రాగద్వేషములు అంటకుండా భాగవతుల యొక్క భగవంతుని యొక్క సేవ చేసుకునేవాడు. ఆయన లేవకపోవడానికి కారణం మేము చెప్తాం విను. అనగా ఇతనికి బ్రహ్మాసనమిచ్చుట చేసి నీవు చనుదే ఇతడాసనమును దిగడయ్యే ఇంతియమును నీమతి నిరుగ అర్ధముంకల దెహరి. నీకు తెలియనటువంటి రహస్యాలున్నాయా బలరామ, నీకు తెలియని ధర్మసూక్ష్మాలున్నాయా? అనగా పాపము లేనివాడా? పాపం ఉంటే కదా ఇలాంటి ఆలోచనలు రావాలి. పాపము లేనివాడివి నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఏమిటి? ఇవాళ ఏమాశ్చర్యం, ఆయనకి మేము బ్రహ్మాసనం ఇచ్చాం, బ్రహ్మ పదవిని ఇచ్చాం, అందుకని ఆయన బ్రహ్మయై కూర్చుని ఉన్నాడు. బ్రహ్మయై కూర్చుని ఉండగా నువ్వు సభలోకి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేచి నిలబడవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే ఆయన మిగిలిన వారందరి చేత పూజింపబడుతున్నటువంటి పెద్ద ఆసనమునందున్నాడు, అందుచేత ఆయన మాత్రం లేచి నిలబడి నమస్కరించవలసిన అవసరం లేదు, కూర్చుని ఉండొచ్చు. అందుకుని కూర్చున్నాడు సూతుడు, సూతుడు ఎందు దోషం లేదు. కానీ నువ్వేం చేశావు, ఆయనకి మేము బ్రహ్మ పదవినిచ్చాం, బ్రహ్మాసనం వేసి కూర్చోపెట్టామని తెలియక ఆయన కుత్తుకు కోసేశాం, కాబట్టి ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. ఇది సామాన్యమైన పాపం కాదు, అటువంటి వాణ్ణి చంపావు. ఇందులో రహస్యాన్ని మీరు గుర్తెరగండి. ఈ పాపం చెయ్యని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను తరచు చూస్తూ ఉంటాను. మనం పేరు వదిలిపెట్టేస్తాం, వదిలిపెట్టేసి ఒక మాట అంటుంటాం. ఏమనంటే, ఎవరైనా మన ఇంట్లో పూజ చేయించి, ఒక సత్యనారాయణ వ్రతం చేయించి, లేకపోతే మన ఇంట్లో చెయ్యవలసినటువంటి చక్కటి క్రతువులన్నీ చేసేటటువంటి వారు ఉంటారు, వారిని ఏమని పిలుస్తాం? మా ఇంటి బ్రహ్మగారండి అంటాం. ఆయన వచ్చి పూజ చేయించేటప్పుడు ఆయన ఏం చేస్తాం? అయ్యా బ్రహ్మగారు, అయ్యా బ్రహ్మగారు అని పిలుస్తాం. ఆయన ఇంట్లోకి రాగానే మీరు ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి వేసినటువంటి పీట మామూలు పీట కాదు. మీరేం వేశారు ఆయనకి? బ్రహ్మాసనం ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆయన పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ బ్రహ్మాండములకంతటికీ సృష్టికర్తగా ఎలా పెద్దవాడో, వయస్సుతో సంబంధం లేకుండా ఆయన బ్రహ్మాసనం మీద కూర్చునుండగా ఆయన పెద్దవాడు. ఆయన ఏం చేయించాడో అది పూజ అవుతుంది. ఆయన్ని మీరు ఒకసారి ఆ పీఠ మీద కూర్చోబెట్టిన తర్వాత, ఆయన అమ్మ సత్యనారాయణ వ్రత కథ మీకు నేను టూకీగా చెప్పేస్తాను, అందులో సూక్ష్మం మీరు గ్రహించండి చాలు అని 4 అధ్యాయాల కథని 5 నిమిషాల్లో చెప్పేశారనుకోండి. చెప్పేస్తే ప్రధానమైనటువంటి ఇతివృత్తాన్ని ఆయన ఆవిష్కరించారు, ఆవిష్కరించి కథ చెప్పేశారు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, చాలా ఇళ్లలో చూస్తుంటాను. ఒక పూజ ఏదో చేయిస్తారు, ఆ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు, ఆ పూజ చూడ్డానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు అంటారు, ఏమండి మేము మా మామయ్య గారి ఆడబొడిచి ఇంటికి మొన్న వెళ్ళాం, వాళ్ళు ఇలా చేయించారు, వాళ్ళు ఇది కూడా నైవేద్యం పెట్టించారు, వాళ్ళు కొబ్బరికాయలన్నీ కొట్టేయాలన్నారు, అధ్యాయానికి 2 కొట్టాలన్నారు, మీరు ఒకటే కొట్టించారే. వెంటనే ఏమవుతుందో తెలుసా అండి? మీరు పూజ చేసిన పుణ్యం రాదు, బ్రహ్మస్థానమునందు కూర్చోపెట్టిన వాణ్ణి అధిక్షేపించి ఆయన చెప్పవలసింది, నువ్వు ఆ చెప్పవలసింది. ఆయన నడువడి చేత, ఆయన ఉపాసనా బలం చేత, ఆయన కూర్చున్న స్థానము వలన మీ పూజ పూర్ణత్వాన్ని పొందేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వచ్చినటువంటి వాడు మహాపురుషుడై ఉంటాడు, ఆయన ఎంత పూజ చేయించాడు కాదు, ఆయన మీతో రామా 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 అనిపించాడు అనుకోండి, మీకు పూర్ణసిద్ధి వచ్చేయచ్చు. చెప్పలే నేను ఇందాక ఆ మాట అంటే నాకు జ్ఞాపకానికి వచ్చింది స్ఫురణకి. మా ఇంటికి సాయంకాలం సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చారు. వారు పరమ గురుభక్తి కలిగినటువంటి వారు. వారు వారి గురువు గారైనటువంటి కృష్ణావధానుల గారి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కృష్ణావధానుల గారికి షష్ఠి పూర్తి చేసుకునేటటువంటి వయస్సు వచ్చింది, 60 ఏళ్ళు వస్తే. ఇంకా పుట్టినరోజు వచ్చింది అనుకోండి, వస్తే ఆయనకిది ఆయన దగ్గర వేదం చదువుకున్న వారు, ఆయనకి శిష్యులైన వారు, ప్రశిష్యులైన వారు, ఆయనతో అనుబంధము కలిగిన వారు, ఐశ్వర్యమునందు మితిలేని వారి దగ్గర నుంచి ఎందరో ఉన్నారు. కాబట్టి వారందరూ షష్ఠి పూర్తిని తెలిస్తే పంచల చాపలని అవని ఇవని ఏవో పట్టుకుని వస్తారు కదా. కాబట్టి ఆయన ఎంత చక్కటి పనిచేశారో చూడండి. షష్ఠి పూర్తి ఉన్నది అనగానే 10 రోజుల ముందు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు తాళం వేసుకుని ఓ సూట్ కేసు అట్టుకుని భార్యను తీసుకుని కాశీపట్టణానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ప్రతిరోజు భార్యతో కలిసి గంగానదిలో స్నానం చెయ్యడం, సంకల్పం చెప్పుకోవడం, గోపూజ చేసుకోవడం, చక్కగా విశ్వేశ్వరలింగానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం, 60 రోజులు భార్యతో వారణాసిలో గడిపి షష్ఠి పూర్తి చేయడానికి కుదరదు, గురువుగారు కాశీ వెళ్ళిపోయారనిపించుకున్న తర్వాత అప్పుడు తిరిగి భార్యతో తిరిగి ఇంటికి వచ్చేసారు. ఎంతటి మహాపురుషుడండి ఆయన! ఏ వేదమైన చదువుకున్నారో ఆ వేదాన్ని ఆచరణలోకి తెచ్చుకున్న బ్రాహ్మణుడు. నేను ఒక్క మాట విని తెల్లబోయాను. తుఫాను వచ్చినప్పుడు వారి ఇల్లంతా గాలికి ఎగిరిపోయింది. ఎగిరిపోతే వారు అనుష్ఠానం చేసుకోవాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి గాంధీజీని కలవలసి వస్తే సత్యమే మాట్లాడుకోవాలి. ఇద్దరు పరమ పవిత్రమైన స్థానంలో కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి మన ఇద్దరం అంటే, చంద్రశేఖర పరమాచార్య స్వామి, మహాత్మా గాంధీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నది ఎక్కడో తెలుసా అండి? గోశాలలో. అలా కృష్ణావధానులు గారు గోశాలలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే, దేవతార్చన చేసుకుంటూ ఉంటే, యానాల్లో రీజెన్సీ సిరామిక్స్ ప్రొప్రైటర్ గారు ఎవరో వచ్చి కృష్ణావధానులు గారితో ఏదో ముహూర్తం కోసం పని మీద వచ్చి, ఎక్కడున్నారు కృష్ణావధానులు గారు అంటే, గోశాలలో ఆవుల మధ్యలో కూర్చుని పూజ చేసుకుంటున్నారు ఆయన. ఏమిటండి ఇక్కడ కూర్చున్నారంటే, ఇల్లు గాలికి ఎగిరిపోయింది ఆ తుఫానికి అన్నారు. అయ్యయ్యో ఇదేమిటండి, మీరు యానం వచ్చి ఉండండి, 1 నెలాళ్ళు మీకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టేస్తామన్నారు. అంటే ఆయన అన్నారు,
నా ఇంటికి కొంచెం దూరంలో శివాలయం ఒకటి ఉంది, దానికి కార్తీక మాసంలో ఎవరో ఒక రాజుగారు ఒక్క ఆయన లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం పాపం ఆ పూజారి, ఆ అర్చక స్వామి పూజారి అని అనకూడదు, ఎందుకంటే పూజారి అన్న దానికి రెండో అర్థం కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. పూజ అరి అంటే శత్రువు, పూజకి శత్రువు అయినా అని ఒక అర్థం వస్తుంది, కానీ పూజారి అనకూడదు, అర్చకుడు అనాలి. కాబట్టి ఆ పైన కొబ్బరాకులు వేస్తూ ఉంటాడు, నాలుగు కర్రలు పెట్టి. అందుకని నువ్వేమైనా చేయగలిగితే నాకేముందయ్యా, నేను గోశాలలోనైనా ఉంటాను, అక్కడైనా ఉంటాను, మా శివాలయానికి ఒక చిన్న ముఖమండపం కట్టి ఆ శివాలయం బాగు చేయవయ్యా, 10 మంది వచ్చి అభిషేకం చేసుకుని సంతోషిస్తారంటే ఆ శివాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఎంత తృప్తికరమైన జీవితాలండి అవి. ఆ జీవితాలకి ఎక్కడైనా ఆశ కానీ కోరిక కానీ ఏమైనా ఉన్నాయా? అటువంటి ఒక మహాపురుషుడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఒక పూజ చేయించడానికి, ఆయన్ని బ్రహ్మస్థానంలో పేటేసి కూర్చోపెట్టారనుకోండి, కూర్చోపెడితే ఆయన ఆచమ్య కేశవాయ స్వాహ నాన్న చెయ్యి, ఆచమనం చెయ్యి అని సత్యనారాయణ వ్రతాన్ని ఒక 15 నిమిషాల్లో ఆయన చేయించారనుకోండి. నేనంట మీ జీవితంలో మీరు చేసుకున్న సత్యనారాయణ వ్రతం నిజంగా ఏమైనా ఉంటే అదే అంటాను. ఎందుకని అంటే బ్రహ్మస్థానము నుండి వచ్చేసింది ఫలితం. కూర్చున్నవాడు ఎవరు? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మతో సమానమైన వాడు వచ్చి కూర్చున్నాడు. ఆయన ఉచ్చారణ చేత, ఆయన ఉపాసన బలం చేత, ఆయన ఒక్క మాటలా అంటే ఈశ్వరుడు వచ్చి కూర్చోవలసిందే. బ్రహ్మస్థానం అంటే మీరు పేటేసి కూర్చోపెట్టిన తర్వాత అది పెద్దరికం, మీరు పెద్దరికం ఇచ్చారు కాబట్టి కూర్చున్నాడు ఆయన. కూర్చోపెట్టిన దగ్గర నుంచి మీరు ఆయన్ని అర్థం లేని ప్రశ్నలన్నీ వేసి, నువ్వు పూజ ఇలా చేశామే, నువ్వు పూజ అలా చేశామే, నువ్వు పెద్ద మంత్రపుష్పం చెప్పలేదే, నువ్వు చిన్న మంత్రపుష్పం చెప్పలేదే, లేకపోతే కలశ ఇలా పెట్టారు వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో ఇలా పెట్టించామే, వాళ్ళ ఇంట్లో బియ్యం ఇన్ని పోయించారు, మా ఇంట్లో బియ్యం ఇన్ని పోయించామే, అర్థం పర్థం ఉండదు దానికి. నీరాజనం ఇచ్చేసి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత మా చెల్లెలు మందార పూలు అట్టుకొచ్చింది, ఏమనుకోకండి మేము వేసేస్తామనేవాడు ఓడు. ఇంకా బ్రహ్మస్థానానికి గౌరవం ఏమి ఉండి ఏడిచిందని నువ్వు చేసిన పూజ? బ్రహ్మస్థానం అంటే బ్రహ్మస్థానమే. చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత గౌరవిస్తావో అంత గౌరవించాలి, చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంత గౌరవిస్తావో అంత గౌరవించాలి. నీ గౌరవం చేత నీ పూజకు ఫలితం వస్తుంది. బ్రహ్మస్థానాన్ని వదిలిపెట్టి నువ్వు ఎంత పూజ చేస్తే ఫలితం వస్తుంది? చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరానికి శ్రీమన్నారాయణుడు కట్టుబడి అవతారాలు ఎత్తాడు, నువ్వు ఎంతటి వాడివి బ్రహ్మస్థానాన్ని అవమానించడానికి? నేర్చుకోవాలి జీవితంలో. బలరాముడు అంతటి వాడి విషయంలో అపోహపడ్డాడు, అపోహపడి బ్రహ్మస్థానమునందున్నవాడు కాబట్టి లేవక్కర్లేదని కూర్చున్నాడు తప్ప సూతుడు మహానుభావుడు. నేను లేస్తే అపచారం అవుతుంది, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు లేచిపోతే, అందుకని లేవలేదు. ఇది తెలుసుకోక కుశాగ్రంతో తలకొట్టేశాడు. ఇప్పుడు బాధపడ్డాడు, అయ్యయ్యయ్యో నేను చాలా పొరపాటు చేసేసానయ్యా, ఇంతటి మహానుభావుణ్ణి చంపేశాను, కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి, నన్ను ఈ పాపం కట్టి కుడిపేయకూడదు, నా వల్ల మహాపరాధం జరిగింది, నేనేం చెయ్యను అన్నారు. వాళ్ళు అన్నారు, ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి, సూతుడు లాంటి వ్యక్తి ఒక్క మాట అన్నాడు బలరాముడు. ఏమిటి సూతుడుకున్న గొప్పతనం? వ్యాసులు వారు రాసినటువంటి పురాణ కథలు తెలుసుకుని మీకు చెప్తుంటాడు అన్నాడు. వీళ్ళు అన్నారు, ఆ కథలోని తత్వము లేనినాడు మా మనుష్య జీవితానికి ఆలంబనమే లేదు, ఆయన చెప్పాడు కాబట్టి మా జీవితాలు ఏమిటో మాకు అర్థమయ్యాయి. అంతటి మహాపురుషుడిని పక్కన పెడితే నువ్వు ఏది చేసినా మాకు సరిపోదు, అందుకని నేను అనంతుడను అని నువ్వు అన్నావు కదా, ఆ ఈశ్వర శక్తితో సూతుడికి ప్రాణం పోయి మళ్ళీ అన్నాడు. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. బలరాముడు అన్నాడు, నిజమే, మీరు నాకు చాలా మంచి మాట చెప్పారు, చాలా చక్కటి మాట మీరు అడిగారు. ఈ సూతుడు బ్రతకవలసిన వాడు, ఈయన లోకమునకు పనికొచ్చేవాడు, కాబట్టి ఈ సూతుణ్ణి నేను బ్రతికిస్తాను. ఎలా బ్రతికిస్తానో తెలుసా? నా యోగశక్తి చేత బ్రతికిస్తాను. అలా ఇలా బ్రతికించను. మామూలుగా సూతుడికి, ఇప్పుడు నేను బ్రతికించిన సూతుడికి ఎంత తేడా వస్తుందో చూడండి అన్నాడు. ఈ సూత సూతునికి ఇప్పుడు మహాసత్వము ఆయువును అనామయమున్ విద్యా సామర్థ్యము కలిగి సుధీ సత్తములారా ఈ క్షితిందిలసిల్లున్. రోగం అంటే ఏమిటో ఉండదు ఇంకా సూతుడికి, అసలు బుద్ధి యందు ధారణాశక్తి చెడిపోవడం అంటే ఏమిటో ఉండదు ఇంకా సూతుడికి. అపారమైనటువంటి విద్యాబలంతో ఉంటాడు సూతుడు, గొప్ప శక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సూతుడికి ఇచ్చి నేను మళ్ళీ పునః జీవితాన్ని ఇస్తున్నాను అని మళ్ళీ తన యోగశక్తితో బతికించాడు. సూతుడు లేచాడు. మనిషి చేసిన పొరపాటుకి బాధపడడం అంటే ఎలా ఉంటుందో చూడండి.
ఇది ఇచ్చిన తరువాత అన్నాడు, నేను కొత్తగా చేసింది ఏముంది, మీకున్న సూతుణ్ణి చంపేశాను, మీకున్న సూతుణ్ణి ఇచ్చేశాను, అంతే కదండి. కొత్తగా చేసింది ఏమైనా ఉందా? నేను తరచు చెప్తుంటాను, రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు, ఏమీ లేనివాడు ఇంట్లో ఉన్న చలివిడితో వినాయకుడిని చేసి పూజ చేసి నైవేద్యం పెట్టవలసి వస్తే ఆ చనివిడి వినాయకుడు పొట్టకి ఇల్లేసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేశాట. అలా మీకున్న సూతుడే ఓ దర్భతో తెంపేశాను, మీకున్న సూతుడినే మళ్ళీ బతికించి ఇచ్చేశాను, ఏవో రెండు గుణాలు ఎక్కువ ఇచ్చాను. అందుకు నా మనసు బాధ తీరలేదు నేను చేసిన తప్పు పనికి. మీరు ఇంకేమైనా అడగండి, నేను చేసి పెడతాను, చేసి పెడితే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు. మహాత్ముల బుద్ధి ఎంత, నేను అందుకనే రెండు నీళ్ళు పక్క పక్కన పెట్టాను. దుర్యోధనుడి బుద్ధికి బలరాముడి బుద్ధికి ఎంత తేడా ఉంటుందో చూడండి. పొరపాటు ప్రతివాడు చేస్తాడు, పొరపాటు చేయడం తప్పు కాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయని వాడు ఎవరుంటాడండి? పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి తప్పు తెలుసుకున్న తర్వాత. అది జీవితానికి వెలుగు తీసుకొస్తుంది. కాబట్టి నేను ఇంకొకటి ఏదైనా చేస్తాను, మీకేం కావాలి అడగండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయితే నువ్వు మాకు ఒక ఉపకారం చేయి, ఇల్వలుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క కుమారుడు పల్లవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు, వాళ్ళు ఆ పేర్లు పెట్టుకోవడం కూడా అంత బాగా పెట్టుకున్నారు. అందుకని వాడు ఎప్పుడూ ఏం చేస్తాడంటే, మేము ఎప్పుడు యజ్ఞం చేస్తాం, ఎప్పుడు యాగం చేస్తామని చూస్తాడు. మేము ఇలా యజ్ఞం మొదలుపెట్టి ఆరణిమంధనం చేసి అగ్నిహోత్రం తీసుకొచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలు పెట్టగానే వాడు పట్టుకుని వచ్చేస్తాడు ఆకాశంలోకి, మలమూత్రాలు రక్తము ఇవన్నీ పట్టుకొచ్చి అగ్నిహోత్రంలో వేసేస్తాడు. అగ్నిహోత్రంలో వేదిలో ఉన్న అగ్నిహోత్రము చల్లారిపోతుంది, వాడు పెద్ద పక్క 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 నవ్వేసి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడికి ఎక్కడైనా ఓ మంచి పని జరుగుతోందంటే దాన్ని ఎన్ని రకాలుగా చెడగొట్టే ఇచ్చని ఆలోచిస్తాడు. వాడు పైకి ఎలా కనపడ్డా వాడు లోపల రాక్షసుడే. కాబట్టి ఎటువంటి ఆలోచన పల్వలుడిది అంటే, ఎలా పాడు చేసేద్దాం యజ్ఞయాగాదులు, ఎందుకు అది పాడు చేసేస్తే ఏమిటి, అదేమన్నా పోస్టా, అదేమన్నా ఉద్యోగం, అది ఎవరన్నా ఇచ్చాడే వీడికి. ఆసురీ ప్రవృత్తి. మీరు కొంత కొంతమందిని చూడండి, ఇదే పని మీద ఉంటారు. వాడి పని ఏమిటంటే, ఎక్కడైనా ఓ మంచి పని జరుగుతోంది అనుకోండి, వాడికి ఉన్న తెలివితేటలన్నీ పణంగా పెట్టి దాన్ని ఎంత బాగా పాడు చేసేయచ్చు అని ఆలోచిస్తాడు. వాడు పచ్చగడ్డిలో అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాడు, కర్పూరానికి చల్లదనాన్ని తీసుకొస్తాడు. వాడి బుద్ధి అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి వీడికి చేసే పని ఏమిటంటే అదే ఆసురీ ప్రవృత్తి. కాబట్టి యజ్ఞవేది యొక్క అగ్నిహోత్రమునందు మలమూత్రములు వేసి చల్లారుస్తాడు, వాడు సంతోషపడిపోయి వెళ్ళిపోతుంటాడు. వీరు మళ్ళీ ఎక్కడికో పెడతారు పాపం, మళ్ళీ మొదలెడతారు, మళ్ళీ మొదలు వాడు వచ్చేస్తుంటాడు. వాడి అడిగే కోరిక కూడా అర్థం ఉండాలండి. ఎవరైనా ఓ కోరిక కోరుకోండి అన్నారనుకోండి, కోరిక కోరుకోండి అనగానే ఓ వెర్రి కోరికోటి వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తే దాంట్లోంచి ప్రమాదం వచ్చేస్తుంది. నీతి చంద్రికలో ఒక కథ ఉంది, వెనకటికి ఓ వెర్రి బ్రాహ్మడు దానం పట్టడానికి వెళ్ళాడు, వెడితే ఆవిడెవరో ఫోన్లే ఉండిపోయింది కదా అని చెప్పి ఓ కేజీ బియ్యం పిండి ఇచ్చింది ఆవిడ. మామూలుగా ఇంట్లో ఏదో భోజనం పెట్టేసి రూపాయి పావలాయో ఎంతో ఇచ్చి, పట్టుకెళ్ళబోయ్ మా ఇంట్లో ఉండిపోయింది ఎప్పుడైనా అట్లేసుకో అని ఓ కేజీ బియ్యం పిండి ఉంటే ఇచ్చింది. వాడు ఏం చేశాడంటే ఆ కేజీ బియ్యం పిండి తెచ్చిన దగ్గర నుంచి ఇంకా వాడికి ఆరాటం, వెర్రి ఎలా ఉంటుందో చూడండి. ఈ పిండి ఇక్కడ పెట్టి నేను పడుకుంటే చీమలు తినేస్తే కొంత పిండిని, పోని ఇది తీసుకెళ్ళి చీమలు తినకుండా నీళ్లల్లో పెడితే చమాయింపు తగిలి గడ్డ కట్టేస్తే. ఆలోచించి ఆలోచించి ఆలోచించి, ఇలా కాదు, దీనికి చీమలు పట్టకూడదు, ఈగ కూడా ఇంత తినకూడదని ఆలోచించి ఓ కుండట్టుకొచ్చి ఆ కుండ శుభ్రంగా తోమి బట్ట పెట్టి దాన్ని తుడిచి తడి లేకుండా చేసి ఈ బియ్యప్పిండి అందులో పోసి కుండ ఎక్కడ పెడితే చీమలు పడతాయో ఈగలు పడతాయో అని ఓ ఉట్టి కట్టి ఆ ఉట్టిని ఏదైనా వచ్చి ముట్టుకుని తినేస్తుందేమో అని తన పడుకున్న మంచం మీదే తన గుండెల మీద ఉండేటట్టుగా ఆ ఉట్టిని కట్టుకుని ఆ బియ్యప్పిండి ఉట్టి కింద పడుకున్నాడు. పడుకుని అమ్మయ్యా నేను ఒక 4-5 రోజులు ఎక్కడికి ఆయవారానికి వెళ్ళక్కర్లేదు, బియ్యప్పిండి ఇక్కడే ఉంది అనుకున్నాడు. బియ్యప్పిండి మీద వ్యామోహంతో పడుకున్నాడు కదండి, వాడికి కలొచ్చింది, ఈ బియ్యప్పిండి నేను తినడమే కాకుండా కొన్ని అట్లేసి అమ్మితే డబ్బు వస్తుంది, అప్పుడు ఆ డబ్బుతో ఒక ఆవుని కొంటే పాలిస్తుంది, అప్పుడు ఆ పాలు అమ్మితే ఇంకా డబ్బు వస్తుంది, అప్పుడు నేను బోల్డన్న ఆవులు కొంటే పెద్దదైపోతున్నాయి, అప్పుడు పొలం కొంటే పొలం దున్నుతాను, అప్పుడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత పిల్లలు, ఓయ్ బాబో ఐశ్వర్యం, గుర్రాలు, పొలాలు, ఆనందంలో వాడు ఆ కల్లో ఓయ్ ఓయ్ అన్నాడు. అంటే ఈ రెండు చేతులు కొండగా వెళ్ళకుండా నడిపి వాళ్ళు లేచి చూసేటప్పటికి పిండి అంతా పక్కన నీళ్ళల్లో పడిపోయింది, దరిద్రం వదిలిపోయింది. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఉన్నాడు. ఒక్కొక్క వెర్రాలోచన ఎలా ఉంటుందంటే అర్థం బర్థం లేనటువంటి స్థితి. దానికి ఆ కోరికకి సంబంధమే ఉండదు. మీరు కోరే కోరిక ఎప్పుడూ మీరు నిర్ణయించుకున్నటువంటి స్థానము నుంచి మిమ్మల్ని చెడగొట్టకూడనిదై ఉండాలి మీ కోరిక. అలాంటి కోరిక మీ ఆశయాన్ని మీరు నెరవేర్చుకోవడానికి పనికొస్తుంది. అంతేగాని మీరు కోరుకునే కోరికే మీరు పెట్టుకున్న ఆశయానికి భిన్నంగా ఉండేదనుకోండి, ఉపయోగమే ఉంది. అది ఆశయం ఎలా అవుతుంది మీలో? ఆశయం కాదు, అది పేరుకి చెప్పడానికి ఆశయం. పైకేమో మీ నడువడి ఒకలాగా ఉందన్నమాట. కాబట్టి కోరిక ఒకలా, ఆశయం ఒకలా ఉండకూడదు. ఆశయ సిద్ధికి పనికొచ్చే కోరిక ఉండాలి. అందుకని వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి ఋషులు. ఆ పల్వలుడు మా యజ్ఞాన్ని పాడు చేస్తున్నాడు, యజ్ఞాలు మేము చేసుకోవాలి కాబట్టి పల్వలుణ్ణి సంహరించన్నారు.